Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం December 14, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. యాక్చువల్గా ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది అంటారు. అంటే మనము ఎంత గొప్పగా మనము ఏం చేసినా సరే, ఎంత గొప్ప పని చేసినా, ఎంత మంచి ర్యాపో మెయింటైన్ చేసినా, ఎంత క్లోజ్ అని అనుకున్నా, ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. అసలు హద్దు మనుషులకే కాదు, సరిహద్దు ఆర్ హద్దు, ఎంత గొప్ప సూపర్ పవర్ దేశానికైనా, చిన్న దేశానికైనా, దేనికైనా ఒకటే, ప్రతీది ఆ హద్దుల్లో ఉండాల్సిందే. అది దాటి ఇంకొక దేశం వైపుకి వెళితే అది మరి దండెత్తడమే అవుతుంది. ఇది ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల యుగాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఒక హద్దు దాటి ఒక దేశము ఇంకొక దేశాన్ని, అది దండయాత్ర చేయడానికి కావచ్చు, ఫ్రెండ్షిప్ని ఎక్స్టెండ్ చేయడానికి కావచ్చు, ఏది చేసినా చివరికి ఆల్ ఎండ్స్ ఈజ్ నాట్ ఫెయిర్ ఇనఫ్ అని అంటారు చూసారా. అంటే ఏదైనా సరే పెద్ద గొప్ప ఎండింగ్స్ ఏమీ లేవు, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని అంటూ ఉంటారు. అట్లా అనమాట. అంటే ప్రతిదానికి ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏదో ఒకటి ఉంటూనే ఉంది. సరే ఏ హద్దులో అది ఉంటే, ఏ దేశపు సరిహద్దులో అది ఉంటే అసలు పెద్ద ప్రాబ్లమే లేదు, కానీ అలా ఉండడమే కదా అసలు ప్రాబ్లం. వరి పండే దేశాలు ఏవి, ఆర్ సహారా ఎక్కడుంది, ఇలాంటివి అంటే టోర్నడోల దేశం అని దేన్ని అంటారు, ఇవన్నీ మనం చిన్నప్పుడు సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో చదువుకున్నప్పుడు అబ్బా సూపర్ ఇది ఇలాగే ఉంటుంది, మనకి స్టెప్పీస్ గ్రాస్ ల్యాండ్స్ ఆస్ట్రేలియాలో, తర్వాత అక్కడ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి స్టెప్పీస్, పంపాస్, ఇలాంటి గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, ఇవన్నీ గుర్తున్నాయా? ఎప్పటి విషయాలు ఎప్పుడు అడుగుతున్నావు అంటారా? అఫ్కోర్స్ నాకు అన్నీ గుర్తులేవు అనుకోండి. అండ్ సోషల్ స్టడీస్లో నాకు చాలా చిరాకైన విషయం ఏంటంటే జాగ్రఫీయే, హిస్టరీ అండ్ జాగ్రఫీ. ఒకటేమో హద్దులు గుర్తుపెట్టుకోవాలి, ఇంకోటేమో డేట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ హద్దులు తేదీల్లోనే మొత్తం అసలు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆ మ్యాప్ ఒకటి ఇస్తారు, ఆ మ్యాప్లోనేమో విచిత్రం ఏంటంటే అసలు మామూలుగా మన దేశంలో ఉన్నటువంటివి అంటే ఆర్ మన రాష్ట్రంలో రాదర్ ఇది వరకు అంటే కలిసిన్న రాష్ట్రం అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు ఎలా వచ్చేది ఏంటి అనేది మొత్తం, అంటే నా చిన్నప్పుడు గుర్తు చేసుకుంటే మొత్తం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇట్లా వచ్చేదన్నమాట. ఇక అంతే, సగం వరకు వచ్చాక ఆ ఆర్డర్ అసలు గుర్తుండేది కాదు దేని తర్వాత ఏది అనేది. సో ఏపీ మ్యాప్ కానీ ఇండియా మ్యాప్ కానీ ఇస్తే కొంచెం సగం దూరం వరకు బాగానే గుర్తుంటుంది, అటు పై నుంచి చూసుకుంటే కనుక కాశ్మీరు అది మొత్తం అంతా గుర్తుంటుంది. ఇక ఆ తర్వాత నుంచి వస్తూ ఉంటే ఎంతసేపటికి గుర్తురాదే, టోటల్ డెడ్లీ ఆపోజిట్ అయినటువంటి ఇటు గుజరాత్, అటు వెస్ట్ బెంగాల్, అది అటు ఇటు మొత్తం అసలు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఒకవైపు రాయాల్సింది ఇంకోవైపు రాయడం, లెఫ్ట్ రైటు ఇలా గుర్తుపెట్టుకునేదాన్ని. దేనికి లెఫ్ట్, పేపర్కి లెఫ్టా నాకు లెఫ్టా అనేది అర్థం కాక అటు ఇటు ఇటు దటు రాసేసేదాన్ని. ఏమంటారండి, సరే చిన్నప్పుడు ఈ సోషల్ బుక్ని మనము అసలు పిండి పిప్పి చేసి అన్నట్టుగా గ్రైండ్ చేసి మరీ మనకి మన మైండ్లలో మనం దూర్చుకున్నాం. మేబీ ఇట్లాంటివి మనకు పెద్ద కష్టం కాకపో ఛాన్సెస్ చెప్పడం, కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఇప్పుడు మామూలుగా విచ్ కంట్రీ షేర్స్ ద బార్డర్ విత్ సో అండ్ సో అని అన్నారనుకోండి, ఓకే ఇదిగో ఈ దేశానికి ఇటువైపు ఇది ఉంటుంది, అటువైపు అది ఉంటుంది, ఇటువైపు ఇది ఉంటుంది, ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇదివరకు మనం అట్లాస్లో ఏవైతే మార్క్ చేయాలనుకున్నామో, చేద్దామనుకున్నామో, చేసేసామో, ఇలాంటివన్నీ కూడా మనకు అప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. విచిత్రం ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఏదైతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జాగ్రఫికల్ ఇవి ఉంటాయో, అంటే లిమిట్స్ ఉంటాయి కదా, లైన్ ఆఫ్ కంట్రోల్ ఆర్ ఎనీథింగ్, ఒక సరిహద్దు, బార్డర్, వీటిని చెరిపేసి సరికొత్త మ్యాప్లకి శ్రీకారం చుడుతున్నాయి అని ఒక సర్వే చెప్తోంది. ప్రతిదానికి సర్వే చెప్తుంది, సర్వే చెప్తుంది అంటావు, అసలు ఏ సర్వే నాకు తెలియక అడుగుతాను అంటారా? ఏమండి, సర్వేంద్రియాణం సర్వే ప్రధానం అన్నారు. అంటే ప్రతి ఇంద్రియం, నాలో ఉన్న ప్రతి ఇంద్రియం కూడాను కొత్త సర్వేలు ఏమొస్తున్నాయా అని కనిపెడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి బేసిక్గా ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే వార్తలు తెలుసుకోవడం ఒక రకమైన పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఇట్లాంటివి మామూలుగా ఈ వెబ్సైట్స్లో వాటిల్లో రాస్తూ ఉంటారు, ఇదిగో ఫలానా ఒకనొక వాళ్ళు ఇది చేసినటువంటి రీసెర్చ్లో సర్వేలో తెలిసింది ఏంటంటే జరుగుతోంది ఇది జరుగుతోంది అని. మరి అవి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి అబ్బో ఇదేదో కొంచెం ఆలోచించాల్సిన విషయమే అని చెప్పి దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేస్తాం. అలాగే కదా కొత్త విషయాలు తెలిసేది. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్, ఇంటర్ప్రెటింగ్, అనలైజింగ్ అండ్ దెన్ డూయింగ్ ఇట్ ఇన్ ద యాక్షన్స్. దాన్ని మళ్ళీ మనం నేర్చుకున్న దాన్ని మళ్ళీ మనం దాన్ని ప్రాసెస్ చేయడము ఇంకోటో చెయ్యాలి. మరి ఇదేనా అంతేగా? జియోగ్రఫికల్ బార్డర్స్ని చెరిపేసి కొత్త బార్డర్స్ని క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేస్తున్నారంటే మనం చేయట్లా, నేచర్. సో ఇప్పుడు మన పాత సమాధానాన్ని మొత్తం మర్చిపోయి సోషల్లో మనం నేర్చుకున్నవన్నీ కొత్తగా కొన్ని ఆన్సర్స్ని వెతుక్కోవాలి. ఇవి మీకు తెలుసుగా, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, వాటి మీదుగా ప్రయాణించే దేశాలు, ఎడారులు, వాటి సరిహద్దులు, వాటి టోర్నడోసు, ఇవి అవి ప్రవేశించే లొకేషన్స్ ఎక్కడుంటాయి అండ్ దెన్ టెంపరేట్ జోన్స్, హాట్ టెంపరేట్ జోన్స్, తర్వాత గ్రాస్ ల్యాండ్స్, ప్లేటోస్, సీషోర్స్, ప్రతి ఒక్కటి అవి ఎంతెంత వెడల్పులో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. కాకపోతే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చదువుకున్న నమ్మిన విషయాలను ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే ఈ పరిస్థితికి గ్లోబల్ వార్మింగ్ కారణం. నువ్వు దానివి ఏది మాట్లాడినా అన్నీ గ్లోబల్ వార్మింగ్కి ముడి పెడతావు అనుకుంటున్నారేమో. ఇది నిజంగానే ఎంత పెద్ద ప్రాబ్లమో అసలు మీరు కనీసం ఊహించని కూడా ఊహించలేరు. ఎందుకంటే నాకు తెలిసి పర్సనల్గా నా చిన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న చలికి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న చలికి అసలు ఇంచి కూడా సంబంధమే లేదు. అప్పట్లో కాలు కింద పెడితే చల్లగా అసలు ఒక ఐస్ గడ్డ మీద పెట్టినట్టు ఉండేది. ఇప్పుడు అస్సలు కనీసం ఒక జర్కిన్ వేసుకుని వెళ్ళాలన్నా కూడా ఏమి వెళ్తానులే, మళ్ళీ అంత చలి ఉందా అసలు ఇక్కడ అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇక్కడే తేడా తెలుస్తుందిగా, ఇదే నేను చెప్పేది. మరి మనకే ఇట్లా ఉన్నది అంటే గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి, ఇంకా హాట్ టెంపరేట్ జోన్స్లో ఆల్రెడీ మనది అదే ఇండియా ఇస్ ఇన్ కొంచెం మంచి వేడి వాతావరణం ఉన్న ప్రదేశమే. ఇంతకన్నా వేడి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి, అక్కడ ఇంకెలా ఉంటుంది? ఆర్కిటిక్ సర్కిల్లో మీరు నమ్మరు, అసలు మంచు ఎంత వేగంగా కరుగుతోందో నాసా తీసినటువంటి కొన్ని పిక్చర్స్ ద్వారా చూపించారు. వాళ్ళు వీడియోస్ అండ్ పిక్చర్స్ తీశారు. వాళ్ళు చూపించింది చూస్తే పిచ్చి ఎక్కిపోతుంది తెలుసా, అసలు ఏంటి ఇలా ఉందా, నాసా తీసిన పిక్స్ ఇంత భయంకరంగా ఉన్నాయా అనిపిస్తుంది. ఆర్కిటిక్ సర్కిల్లో మంచు చాలా వేగంగా కరుగుతోంది జస్ట్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. అండ్ దానికి తగ్గట్టు ఈ గ్లోబల్ వార్మింగ్లో మనకి అంటే మనం అనుకుంటాం ఏంటి ఓన్లీ ప్లాస్టిక్ అవి వీలైతే వెహికల్స్ వాడటం వల్ల వచ్చే పొల్యూషను వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది అని. ఇది కానే ఇది ఎస్ ఇట్ యాడ్స్ టు ఇట్, కానీ దానికన్నా ఎక్కువ ఇంకా బోర్డ్ అనే విషయాలు గ్లోబల్ వార్మింగ్కి మనకి ఒక ట్రిగర్ చేస్తున్నాయి. అసలు వాటికి కారణాలు, తర్వాత వాటిని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ముందు సమస్య ఏంటనేది తెలుసుకుంటా తర్వాత మనం వాటి గురించి ఇంకా విశ్లేషించవచ్చు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆర్కిటిక్ సర్కిల్లోనే అలా ఉందంటే అసలు మామూలుగా అక్కడ ఎవరు అడుగే పెట్టరు. హార్డ్లీ ఒక్కటే ఏటీఎం ఉంటుందంట వెళ్ళే దారిలో, అది 6 నెలలకు ఒకసారి ఫీడ్ చేయడానికి వెళ్తారు. అప్పటికి కూడా ఎవరు పెద్దంత దాన్ని వాడిన దాఖలాలు ఏం కనపడవు. అంటేనే అర్థమవుతుంది అక్కడ ఎంత భయంకరంగా ఉంటుందో అసలు చాలి, ఆరు అక్కడ అసలు వెళ్ళే పరిస్థితులు లేవు అని. అలాంటిది అక్కడ కూడా కరిగిపోతుంది మంచు అంటే ఎంతలా ఉన్నదనేది ఆలోచించండి. సో మనం ఇప్పటివరకు చదువుకున్న మనం నమ్మిన విషయాలన్నిటినీ కూడా ఒకసారి తుడిచేసి కొత్తగా ఇదిగో ఇవి గ్రాస్ ల్యాండ్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇవి ప్లేటోస్, ఇవి అన్నీ మొత్తం ల్యాండ్స్కేప్స్, ఇవి మౌంటైన్ రేంజెస్, ఇది ఇది అని మొత్తాన్ని కొత్తగా చదువుకొని మళ్ళీ ఈ బార్డర్స్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది అని చెప్తున్నారు జియాలజిస్టులు. మరి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఏమిటి, ఎందుకు అలా అంటున్నారు అనేది, ఎందుకంటే మనకి ఒక గ్లోబల్ వార్మింగ్ ఒక కారణము, కానీ ఈ బార్డర్స్ కనుక చెరిగిపోతే మనకు వచ్చే నష్టమే ఉంటుంది అని మాత్రం మనం అనుకోకూడదు. ఎందుకంటే దేశాల ఆర్థిక పరిస్థితులు తలకిందులు అవడంతో పాటు ఆ కన్సర్న్డ్ కంట్రీస్లో నివసించే ప్రజలు అక్కడ ఏర్పడుతున్నటువంటి ఈ జాగ్రఫికల్ క్లైమాటిక్ చేంజెస్కి కారణం, అంటే వాటిని అనుసరించి వీళ్ళు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని, తర్వాత వాటర్ రిసోర్సెస్ని మెరుగుపరచుకోవడం ఇలాంటివన్నీ కూడా చెయ్యాలి. అండ్ హెల్త్ కూడా కొంచెం అప్సెట్ అయ్యే ప్రమాదం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఇట్ ఈస్ రియల్లీ అలార్మింగ్ టు నో దట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, బట్ అట్లీస్ట్ ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని మనకు అర్థమవుతుంది. మరి ఎందుకు ఇలా అవుతోంది, అసలు ఏం జరుగుతోంది అనేది నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో కంట్రీస్ మధ్యన ఉన్నటువంటి బార్డర్స్ చెరిగిపోతున్నాయి, దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ కూడా మారుతున్నాయి, తద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్, అక్కడ ఉండే ఏ దేశంలోనే సరే ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లో ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతోంది. రకరకాల అభద్రతలు అంటే వాటర్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి అండ్ దాంతోపాటే హెల్త్ కూడాను ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంతవరకు మనము కరిగిపోతున్నటువంటి మంచు గురించి తెలుసుకున్నాం, అంటే విన్నాం చాలాసార్లు, ఆర్కిటిక్ సర్కిల్లో మంచు కరిగిపోతుంది, హిమాలయాస్ మీద ఉన్న మంచు కూడా గ్రాడ్యువల్గా కరిగిపోతుంది అది ఇది అని చెప్పి వాటి గురించి ఆలోచించాం. కానీ ఆ కరిగిన మంచు ఎక్కడికి వెళ్తుంది? వాటర్ రూపంలో మళ్ళీ సముద్రాల దగ్గరికే కదా వచ్చేది. సో దానివల్ల ఏమవుతుంది? సీ లెవెల్ పెరుగుతుంది. సీ లెవెల్ పెరిగితే ఏమవుతుంది? ప్రమాదం ముంచుకొస్తుంది. కానీ మనం కూర్చున్న నేల కిందకే నీళ్లు వస్తున్నాయి అనేటటువంటి విషయం మనకు తెలుసా? ఇఫ్ ఎట్ ఆల్ తెలియకపోతే బాగా ఈ మన టెంపరేచర్స్ ఏవైతే వాటి విపరీతంగా భూమిని తాకేటటువంటి టెంపరేచర్స్ అన్నీ ఎడారులని క్రమంగా విస్తరిస్తూ పోతుంది. మామూలుగా రైలు పట్టాలు ఎండాకాలం ఎక్స్పాండ్ అవుతాయి, తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్స్ అవుతాయి అవి ఇవన్నీ మనం తెలుసుకున్నాం. కానీ ఈవెన్ టెంపరేచర్కి, భూతాపానికి ఎడారులని క్రమంగా విస్తరిస్తూ పోతుంది ఆ టెంపరేచర్. గత 100 సంవత్సరాల కాలంలో సహారా ఎడారి తన ఏదైతే ఏరియా ఉందో దాన్ని 10% పెంచుకుంది. 100 సంవత్సరాల్లో 10%. గడిచిన 10 ఏళ్ల కాలంలో సహారా దానికి సదర్న్ సైడ్ ఉన్నటువంటి పచ్చగా ఉన్నటువంటి భూభాగంలో 81 మైళ్ళ మేర చొచ్చుకుని పోయి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడాను అసలు ఆ గ్రీనరీ అనేది లేకుండా సేమ్ బీడువారినట్టుగా చేసేసింది. అయితే ఇది ఈ 100 ఏళ్ల కాలంలో వచ్చింది. బట్ ఇంకా రాను రాను మునుముందు ఇంకా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందంట ఇట్లాంటి ఒక ఎరేసింగ్ కెపాసిటీ కానీ, లేకపోతే ఇంకా విస్తరించడం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ రాను రాను ఇంకా ఎక్కువ అవుతుంది. అయితే ఇంకా ఎక్కువ అవుతూ 4 అంగుళాల మేర ఇసుక మేటగా ఏర్పడుతూ వస్తుంది. ఇప్పటికే లిబియా, చాడ్ ఈ ప్రాంతాల్లో జనావాస ప్రాంతాలు తరిగిపోయి ఏటికేడాది ఎడారి పెరిగిపోతూ వస్తుంది. సో సహారా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడాను అది భూతాపం వల్ల అండ్ ఎక్కువగా వచ్చే టోర్నడోస్ వాటి వల్ల, తర్వాత ఇంకా మళ్ళీ ఆ ఇసుకని ఒక రకమైన తుఫాన్ లాగా వస్తుంది కదా, సో అది ఇప్పుడు కొంచెం ఒక ఏదో సామెత చెప్తా చూసారా, ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు కొద్దిగా ఇసుక ఇటు పడింది అని అంటే అది అలాగ చొచ్చుకుపోతూ చొచ్చుకుపోతూ చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ మొత్తాన్ని తినేసి ఇంకొంచెం ఎడారిని ఎక్స్పాండ్ చేస్తుంది. దిస్ ఈజ్ రియల్లీ అలామింగ్. ఇక 100th మెరిడియన్, ఇది మనకు తెలుసు నార్త్ అమెరికాలో ఉన్నటువంటి శుష్క పశ్చిమ మైదానాలు అంటారు వాటిని, అంటే ఇహ మొత్తం అంత చక్క గ్రీనరీగా ఉండేవి. 1870 ఆ ప్రాంతంలో వెస్లీ పావెల్ అనే ఒక సైంటిస్టు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళే దారిలో ఒక అనూహ్యమైనటువంటి మార్పును గమనించట. ఏంటయ్యా అది అంటే, తూర్పు నుంచి బయలుదేరినప్పుడు హాయిగా మొదలైనటువంటి ఆ గ్రీనరీ ల్యాండ్స్కేప్, లష్ గ్రీన్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో అది వెస్ట్కి వెళ్ళే కొద్దీ ఎడారిగా మారుతూ ఉండడాన్ని గమనించాడు. ఇక పోను పోను క్యాక్టస్ లాంటి చెట్లు కనిపించినాయి. అంటే క్యాక్టస్ అంటే ఏంటి, మన ఈ బ్రహ్మజముడు ఇలాంటివి ఉంటాయి చూసారా, లీవ్స్ చాలా మందంగా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఎట్లాంటి చోట్ల ఉంటాయి, ఎడారి ప్రాంతంలో. ఎందుకంటే వాటి లీవ్స్ మందంగా ఉండడం వల్ల ఏంటంటే లోపల ఉన్నటువంటి వాటర్ కంటెంట్, తర్వాత క్లోరోఫిల్ కంటెంట్, అది కూడాను మందంగా ఉన్న ఆకులు అవ్వడం వల్ల ఎండ పడ్డా కూడాను కాస్త స్టోరేజ్ ఉంటుంది వాటికి, వాటర్ని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ. సో అందుకని నీళ్లు లేకపోయినా బ్రతకగలవు కాబట్టి ఎడారి సైడ్లో ఎక్కువగా అవి పెరుగుతూ ఉంటాయి. అలాంటి క్యాక్టస్ చెట్లను గమనించాడు. సో మరి ఆ చేంజ్ ఏంటి, లష్ గ్రీన్గా ఉన్నది కాస్త క్యాక్టస్లకి మారిపోతుంది అని అంటే, నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నట్టేగా ఇంకా పోను పోను. అండ్ ఆ వెస్ట్ సైడ్ ప్రాంతాలని, ఈ పచ్చని తూర్పు ప్రాంతాలని వేరు చేస్తూ 100 మెరిడియన్ పేరుతోటి ఒక ఏమంటారు దాన్ని, ఇల్యూషనల్ రేఖ ఒకటి గీశాడు. రాబోయే రోజుల్లో ప్రజలు పంట నష్టం రాకుండా ఉండడానికి వాళ్ళ పెట్టుబడులని ఈస్ట్ సైడ్ పెట్టుకోవడమే ఉత్తమం అని చెప్పి పావెల్ ఒక సలహా ఇచ్చాడు. యాజ్ అ సైంటిస్ట్ తనకు అది కరెక్ట్ అనిపించింది. అయితే ఈ మధ్యలో గీసిన ఈ 100 మెరిడియన్ గురించి అందరూ మర్చిపోయినా కూడా పావెల్ గీసినటువంటి ఆ ఇల్యూషన్ లైన్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తోంది. ఎందుకు, దానికి రీజన్ ఒకప్పుడు వెస్ట్ సైడ్కే పరిమితమైనటువంటి ఆ నీటి ఎద్దడి, ఆ డెజర్ట్ టైప్ ఆఫ్ ల్యాండ్స్కేప్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ కానీ ఇప్పుడు ఈస్ట్ వైపుకి నెమ్మది నెమ్మదిగా పాకుతూ ఉండడమే దీనికి కారణం. 100 మెరిడియన్ లైన్ అక్కడి నుంచి చెరిగిపోయి ఈస్ట్ వైపుగా కొన్ని డిగ్రీలు ప్రయాణించి ముందుకు చొచ్చుకు రావడం ఈ మార్పుని చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి కరువుని తట్టుకునే గోధుమలని, తూర్పు వైపేమో మొక్కజొన్న పంటలని వేస్తున్నారు. కానీ ఇఫ్ ఎట్ ఆల్ ఇలాగే కనుక కంటిన్యూ అయితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ టఫ్. ఎందుకంటే ప్రతి ఒక 10 ఏళ్ళకి ఒక జనరేషన్ మారుతూ ఉంటుందంటారు, ప్రతి 20 ఇయర్స్కి ఒక స్వింగ్ అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక స్టైల్, లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుందంటారు. మరి ఈ రెండింటినీ కలుపుకున్నా ఇంకా అంతకన్నా ఎక్కువే అయినా కూడాను ఈ టైప్లో జియోగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ చేంజెస్ ఏదైతే వస్తున్నాయో వీటిని తట్టుకోవాలి అని అంటే మరి మనం ఇంకా కొత్త కొత్త విధానాలను అవలంబించాలి. అండ్ వాటర్, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని అలాగే మన, అంటే ఇప్పుడు మంచు కరిగి వెళుతుంది సముద్రాల్లోకి, ఫైన్, కానీ మంచు కరిగి మంచు ఎప్పుడైతే పడ్డది అని అనిపిస్తుంది మనకి తెలుస్తున్న స్నోఫ్లేక్స్ అవన్నీ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వాటర్, అంటే సీ వాటర్ లెవెల్ పెరగడం వల్ల, సీలో అంతా ఉండేది ఉప్పే, ఎక్కడైనా సరే ఉప్పు నీళ్ళే ఉంటాయి. ఏదో నా చేతిలో సముద్రమే ఉంది కానీ నాకు అసలు దాహం తీరట్లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఇంత వాటరు అనవసరంగా సముద్రం పాలైపోవడం వల్ల మనమేమో గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ లేక చాలా బాధపడుతూ ఉన్నాం. మరి ఇవి పంటలకి పనికిరావు, అటు ఇటు మనం తాగడానికి పనికిరావు. అఫ్కోర్స్ ఇప్పుడైతే సముద్రంలో ఉన్న నీటిని శుద్ధి చేసేటటువంటి యంత్రాలు, అంటే శాలినేటెడ్ వాటర్ని డీశాలినేషన్ చేసి ఆ తర్వాత రివర్స్ ఆస్మోసిస్ ద్వారా మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి ఈ ఇంప్యూరిటీస్ కానీ, తర్వాత బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, వీటన్నిటిని ఫిల్టర్ చేసి డీశాలినేషన్ చేసి అప్పుడు మనకి డ్రింకింగ్ వాటర్గా ఇవ్వడానికి కొత్తగా ఒక ప్రాజెక్ట్ ఏదో వాళ్ళు చేశారు ఆల్రెడీ. కానీ ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, సరే సముద్రంలోకి వెళ్తాం, దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేస్తున్నాం, రీయూజ్ రీసైకిల్, అదంతా బాగానే ఉంది. కానీ ఎన్నాళ్ళు ఇలాగా అంటే, అప్పుడు ఏమవుతుందంటే మనం దాని మీద పడ్డాం అనుకోండి, సముద్రం నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి సముద్రాలు కూడా ఇంకిపోయే స్థాయికి వెళ్తాం మనం. మనం ఏది చేసినా అంతే కదా. సో అందుకని అంటే, పైగా మనకు ఉన్న కరువు కూడా అలాగే ఉంది. వాటర్కి సంబంధించి చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఇన్ ఎవ్రీ కాంటినెంట్ రాదర్. ఎందుకు యూరోప్లో నీటి ఎద్దడి తట్టుకోవడానికే వాళ్ళు టాయిలెట్ పేపర్స్ అవి యూజ్ చేస్తారు. దే డోంట్ వాంట్ టు వేస్ట్ వాటర్, సేవ్ వాటర్, డ్రింక్ బీర్ అని చెప్పి రకరకాల క్యాంపెయిన్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు. మరి అంటే బీరైనా వచ్చేది దాని నుంచే కదా, అంటే నాకు తెలిసి ఏ బార్లీ గింజలో లేకపోతే ఇంకోటో వేసి దాన్ని బాగా మరిగిస్తారు వాటర్లో. మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటో మరి. సరే అది నాకు అంత తెలియలేదు, దాని అంటే దాని సీక్రెట్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు అనేటటువంటి దాని వెనకాల ఉన్నటువంటి ఒక ఉద్దేశం అయితే నాకు తెలియలేదు. కానీ ఎప్పుడైనా సరే మనం ఒక విషయం గురించి లోతుగా ఆలోచించినప్పుడు ఇట్లాంటివన్నీ బయటకు వస్తుండే. అంటే సముద్రం నీళ్ళు డీసాలినేట్ చేస్తాము, ఓకే, దాని తర్వాత ఏమవుతుంది, అసలు సముద్రాలు కూడా ఎండిపోతే పరిస్థితి ఏంటి అని అసలు అంత దూరం ఆలోచించే బదులు ఇప్పటికైనా మనం గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని కాపాడుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గితే, ఇప్పుడు ఈ టోర్నాడోస్ కానీ లేకపోతే ఇంకొకటి వేడి భూతాపం పెరగడం కానీ ఇవన్నీ కూడాను వీటిని అరికట్టడానికి గనక మనం చర్యలు తీసుకుంటే అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నట్టయినా ఉంటుంది కదా, అది ఆలోచన. అండ్ ఈ రెండే కాదు, ఇప్పుడు ఏదో ఏంటి వేడి వల్ల ఎడార్లు ఇంకా ఎక్స్పాండ్ అవ్వడము, సహారా లాంటివి, తర్వాత ఏమో ఈ 100 మెరిడియన్ దాని స్థానాన్ని కొంచెం ఈస్ట్ సైడ్కి జరుపుకోవడము, ఇట్లాంటివే కాదు, ఈవెన్ టార్నడోస్ కూడాను వాటి డైరెక్షన్స్నే మార్చేసుకుంటున్నాయి. సో అది కూడా మనం మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
లేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. తావి లేని పువ్వు విలువ లేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే.
అది నిజములే, పూవులే కథావి నిలువలే.
తొలినాటి రే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమే నిహొయలు నీలో నివగలు నాలో నగిలిగిల్చలిడగా అది నిజములే
నీవు లేని నేను లేని లేను లేను లే.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతుంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో టోర్నడోస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అమెరికాలో మామూలుగా టోర్నడోస్ అనేది అసలు చాలా క్యాజువల్, అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి అవి. అయితే అవి ఖచ్చితంగా వచ్చిన ప్రతిసారి తుడిచిపెట్టుకుపోతాయి మిగతా ఊర్లన్నీ కూడాను అనేది అందరూ ఒప్పుకునే అంత ఇదిగా ఉండదు. అంటే కొన్నిసార్లు చాలా లో టోర్నడోస్ వస్తాయి, కొన్నిసార్లు హై వస్తాయి, దాంతోపాటు కొన్నిసార్లు మంచు తుఫాను వస్తుంది, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో ఈ విధ్వంసం ఏదైతే ఒక ప్రభావానికి లోనయ్యే ప్రాంతాలు ఉంటాయో అవి ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువైనాయి. ఆల్మోస్ట్ ఒక గడిచిన 30 ఏళ్లలో పోల్చుకుంటే అమెరికాలో టోర్నడో సుడిగాలులు వాటి దిశను మార్చుకోవడంతో పాటు అటు డైరెక్షన్ మారడమే కాదు, దాని విధ్వంసాన్ని సృష్టించేటటువంటి ప్రాంతాలని పెంచుకుంటూ పోతున్నాయి. అంటే ద అమౌంట్ ఆఫ్ హామ్ ఆర్ హ్యావోక్ ఇట్ క్రియేట్స్ ఈజ్ ఇంక్రీజింగ్ గ్రాడ్యువలీ డే బై డే. ప్రతిసారి 25 సంవత్సరాల క్రితము అలబామా ప్రాంతానికి ఈ సుడిగాలుల తాకిడి అంతగా ఉండేది కాదు, ఇప్పుడు అలబామాలో చాలా ఎక్కువగా వస్తున్నాయి, ఉధృతి విపరీతంగా పెరిగిపోయింది. ఇది అంటే క్లైమాటిక్ కండిషన్స్లో పెరుగుతున్నటువంటి వేడి వల్లే ఈ మార్పు చోటు చేసుకుంటున్నది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. అండ్ ఈ ప్రభావము ఆయా ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని అంతకంతకీ దిగజారుస్తూ గవర్నమెంట్కి ఒక ఛాలెంజ్ని విసురుతోంది. అండ్ ఇక పచ్చడి పంట పొలాలతో ఉన్నటువంటి ఆకాశాన్ని తాకేటటువంటి చెట్లు, మంచి స్కై స్క్రేపర్సే కాదు చెప్పాలంటే, స్కైని తాకేటటువంటి ఈ ఏవైతే పెద్ద పెద్ద చెట్లు వృక్షాలలాగా అంత పెద్ద పెద్దగా పెరిగే ఉంటాయో అవి, అట్లాంటి ఒక మంచి పచ్చడి పంట పొలాలతో లష్ గ్రీన్గా ఉండేటటువంటి వైవిధ్యమైనటువంటి జీవజాలం ఇవన్నీ కూడాను అంటే రకరకాల జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, చెట్లు ఇవన్నీ బయోడైవర్సిటీ చక్కగా ఉండేటటువంటి నేలలో తడిని ఇంకించుకున్న నేలలు ఇవన్నీ కూడాను ఈ టెంపరేట్ జోన్స్ అంటారు. ఉష్ణమండల ప్రాంతాలు. ఈ ప్రాంతం ఆల్మోస్ట్ గడిచిన 30 సంవత్సరాల్లో క్రమంగా డ్రై అయిపోతూ వస్తుంది. దాంతో ఏంటంటే ఈ ఉష్ణమండల ప్రాంతాల అంచులు క్రమంగా కుంచుకుపోతున్నాయి. వాషింగ్టన్లో ఉన్నటువంటి పసిఫిక్ నార్త్ వెస్ట్ నేషనల్ ల్యాబొరేటరీ సైంటిస్టులు చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే, ఇది వరకు కన్ఫైన్డ్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ మధ్య ఒదిగినటువంటి ఉష్ణమండల ప్రాంతాలు ఆయా సరిహద్దులన్నిటి నుంచి 1 డిగ్రీ మేరకి లోపలికి వెళ్ళిపోయినాయి. అంటే 30 సంవత్సరాల కాలంలో సుమారుగా 70 మైల్స్ ప్రదేశం పొడిబారిపోయింది, టోటల్గా డ్రై అయిపోయింది. సైంటిస్టులు ఈ పరిస్థితిని ట్రాపిక్ స్క్వీజ్ అని అంటున్నారు. ట్రాపిక్ స్క్వీజ్ అంటే కొంచెం కాంట్రాక్ట్ అయిపోవడం, కాంట్రాక్ట్ అయిపోయి ఎక్కడికక్కడ మొత్తం కుంచుకుపోతుంది. ఈ ప్రభావం ఇప్పుడిప్పుడే బ్రిటన్, జర్మనీ ఇలాంటి ఇంకా కొన్ని దేశాల మీద కూడా పడింది అని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది వరకుట్లో ఎప్పుడూ లేనంతగా మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 900 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కనిపించనంత కరువు కాటకాలు దాడి చేస్తున్నాయి. తిండి గింజలు, ఆహార ఉత్పత్తులు తగ్గి ప్రజలు ఒక ఫుడ్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లంను ఎదుర్కొంటున్నారు. ఈ కరువు పరిస్థితులే ఒకప్పుడు చాలా గ్రాండ్గా రాయల్గా నివసించినటువంటి సామ్రాజ్యాలు నేలమట్టం అవడానికి కారణం కాబట్టి వీటిని అసలు మనం తక్కువ అంచనా వేయడానికి అస్సలు అంటే కరెక్టు కాదు. ప్లస్ అది ఇట్ విల్ టేక్ అస్ నోవేర్. అంటే ఇంకా రాను రాను ఫ్యూచర్లో మనం ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము, మనం ఇంకా వీ నీడ్ టు సెట్ అస్ అన్ ఎగ్జాంపుల్ అని అనుకుంటున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఇట్లాంటి కొన్ని డిస్టర్బెన్సెస్, ఎస్పెషల్లీ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది, దీనివల్ల ఎంతెంత యుద్ధాలు జరిగినాయి అనేది అందరికీ తెలుసు, మనం హిస్టరీ కనుక చదువుకుని ఉంటే. కాబట్టి అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనే వీళ్ళు కోరుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక ఓజోన్ లేయర్ కూడాను ఇంకా కొంచెం క్షీణిస్తుంది, తర్వాత పెరుగుతున్నటువంటి ఈ కార్బన్ ఏవైతే వేస్ట్లు ఉన్నాయో ఇవన్నీ కూడాను పరిస్థితిని మరింతగా పెంచుతున్నాయి. యాక్చువల్గా ఆల్ ఈజ్ వెల్ అని చెప్పడానికో ఏమో కానీ ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను ఏంటంటే, ఓజోన్ లేయర్ ఈజ్ రిపేరింగ్ ఇట్ సెల్ఫ్, దాని అంతటా అదే రిపేర్ చేసుకుంటోంది. ఎక్కడైతే లేయర్ మొత్తం చిల్లులు పడిందో మళ్ళీ అక్కడ కొత్త లేయర్ని అదే ఫామ్ చేసుకుంటోంది. ఇప్పుడు చాలా మటుకు మూసుకుపోతున్నాయి అని చెప్పి మొన్న ఎక్కడో చదివాను, కానీ అది కరెక్ట్ అవునో కాదో నాకు డౌట్. అలా ఎలా మూసుకుపోతుంది అనేది నాకు అర్థం కాలేదు. సరే, హవెవర్ తర్వాత ఏ ప్రాంతంలో సరే వేడి ఎక్కువ ఉంటుంది, మామూలుగా హార్డినెస్ జోన్స్ అని అంటే ఏ ప్రాంతంలో ఎక్కువ వేడి ఉంటుంది, ఏ ప్రాంతంలో ఎక్కువ చల్లగాలులు వస్తాయి అనేది తెలుసుకుంటే రైతులు పంటల్ని నష్టపోకుండా, ఇదిగో మీరున్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్కి ఇలాంటి పంటలు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, మీరున్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్కి ఇలాంటి పంటలు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని నష్టపోకుండా వాళ్ళు ముందే చెప్తారు. టెంపరేట్ జోన్స్కి ఎలాంటిది కావాలి, చల్లటి ప్రాంతాలకు ఎలాంటి పంటలు వేస్తే మంచిది అని. అందుకోసమే అమెరికా ప్రభుత్వం హార్డినెస్ జోన్స్ అని చెప్పి ఒక విధానానికి శ్రీకారం చుట్టింది. ఇది ఏంటంటే, ఈ హార్డినెస్ జోన్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నటువంటి గ్లోబల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు హార్డినెస్ జోన్స్ సమాచారాన్ని రైతులకు అందిస్తూ ఉంటారు. అంటే ఈ భూభాగాలని జోన్స్గా విడగొట్టినప్పుడు సౌత్ నుంచి నార్త్కి వెళ్లే కొద్దీ ఏడాదికి 13 మైళ్ళ ప్రాంతం క్రమంగా వేడెక్కుతున్నట్టుగా గమనిస్తున్నారు. ఇది ఎవరు, ఇదా యూనివర్సిటీ నిపుణులు గుర్తించారు. అయితే ఇలా సౌత్ నుంచి నార్త్కి వెళ్లే కొద్దీ ప్రతి ఇయరు 13 మైల్స్ ఇలా వేడెక్కుతూ ఉంటే ఆ లెక్కన 2040 నుంచి 2070 వరకు ఉండేటటువంటి అట్మాస్ఫియరిక్ టెంపరేచర్స్ అండ్ క్లైమాటిక్ టెంపరేచర్స్ని లెక్క కట్టి రైతుల పంటల విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి మార్పులు వీటన్నిటినీ కూడాను చెప్తారు వాళ్ళు. ఇదివరకు ఏంటంటే మనకి ఒక కన్ఫైన్డ్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ మధ్య ఉన్నటువంటి ఉష్ణమండల ప్రాంతాలు, ఆ లిమిట్స్ ఏవైతే ఆ బార్డర్స్ ఉన్నాయో వాటి నుంచి ఒక డిగ్రీ లోపలికి వెళ్ళిపోయినాయి కదా. సో 30 సంవత్సరాల కాలంలో సుమారుగా 70 మైళ్ళ ప్రదేశం పొడిబారిపోతే, అలాగే ఈ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల, భూతాపం వల్ల ఎడారులను క్రమంగానేమో ఎక్స్పాండ్ చేస్తూ పోతూ ఉంటే, చెప్పుకున్నాగా మనం 100 సంవత్సరాల కాలంలో సహారా ఎడారి తన విస్తీర్ణాన్ని 10% పెంచుకుంటూ పోయింది. సో ఇలాగా పండాల్సినటువంటి పంటలు పండాల్సినటువంటి భూమి ఏమో కంప్లీట్గా కాంట్రాక్ట్ అయిపోతూ, ఇదేమో ఎడారులేమో ఇలా ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటే మరి అది మంచిది కాదు కదా. ఇంకా రాను, మనకు అసలు ఉన్న అగ్రికల్చరల్ ల్యాండే భూమి మీద చాలా తక్కువ. మౌంటైన్ ఏరియాస్, సముద్రాలు ఇవన్నీ తీసేస్తే మిగిలిన ఏరియాలో మనము రియల్ ఎస్టేట్లు అవి ఇవి వేసుకుని ఇళ్ళు కట్టుకుని చేసి మొత్తానికి మనకి మిగిల్చింది చాలా కొంచెం అగ్రికల్చరల్ ల్యాండ్. దాన్ని కూడాను ఇలా మొత్తం ఇంకా రాను రాను క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ కూడాను పాడు చేస్తూ ఉంటే చాలా కష్టమైనటువంటి విషయం అది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా మనం అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీ నాట్ జస్ట్ ఇన్ మిడిల్ ఈస్ట్ ఆర్ యూరోప్ ఆర్ వాటర్ కానీ ఏదైనా సరే, ఇది ఏదో ఒక దేశానికి కన్ఫైన్ అయినటువంటి ప్రాబ్లం అసలు కానే కాదు, ఇది ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. సో ఇది ఆ సిరియా వాళ్ళు వాళ్ళేదో చేసుకుంటారులే యుద్ధం, అది మనకు సంబంధించింది కాదు, ఇక్కడ మనం బాగున్నామా లేదా పేపర్ చదువుకుంటున్నామా లేదా అన్నట్టు కాదు కదా. ప్రతి ఒక్క దేశము ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తము దీన్ని చాలా అలామింగ్గా తీసుకుంటున్నాయి. మనము కూడాను అట్లాగే తీసుకుని దీనికి తగినటువంటి చర్యలు గనక మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయకపోతే రాను రాను ఓన్లీ ఎడారులే పెరుగుతాయి. మనం క్యాక్టస్ చెట్లు ఇలాంటివే తింటూ ఉంటాం, ఈ పాలకూరలు చుక్కకూరలు ఇవేవి అసలు ఉండను కూడా ఉండవు, ఎందుకంటే నీటి ఎద్దడి అంతకంతకీ పెరుగుతోంది అండ్ భూముల్లో సారం అసలు ఉండట్లేదు. మామూలుగా మొన్న నేను ఒక సైన్స్ ఫెయిర్కి వెళ్ళినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను. అంటే చూసి ఒక పిల్లాడు భలే ఐడియా చెప్పాడు, ఏంటంటే మామూలుగా మనం పంటలు అయిపోగానే పంటల్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే మొలకలు ఉంటాయి కదా, మామూలుగా తీసుకోవాల్సిన అవుట్పుట్ తీసేసుకున్నాక ఉన్న మిగతా భూమిని అంతటిని ఒకసారి చెత్తనంతటిని కాల్చేస్తారు. ఇలా కాల్చడం వల్ల నిజానికి భూమిలో ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మిగతా ఏదైనా సారం ఉంటుందో అదంతా కూడాను పాడైపోతుంది. ఇలా కాల్చి ఆ చొప్పనంతా పిచ్చిగా చేసేయకుండా ఈ మొక్కల రూట్స్ ఆర్ ఏవైతే అవశేషాలు ఉంటాయో వాటన్నిటికీ నీళ్ళని పట్టేసి ఉంచాలట. ఎస్, అప్పుడు ఎంత అంటే కొంచెం ఎక్కువ నీళ్లు కుళ్ళిపోతాయేమో అనిపించేటట్టుగా నీళ్లు పట్టేసి ఉంచేయాలట. ఉంచేసి ఆవు పేడ, తర్వాత పంచకం, తర్వాత ఏమో పెరుగు, పాలు, నెయ్యి ఇవన్నిటినీ ఒక చిన్న ఒక కంటైనర్ లాంటి దాంట్లో ఒక 5 రోజులు దాన్ని ఫెర్మెంట్ చేయాలి, కుళ్ళబెట్టినట్టుగా చేసి ఆ తర్వాత అందులో ఈత కళ్ళు అండ్ కొబ్బరి నుంచి తీసినటువంటి కళ్ళు ఈ రెండింటిని, అంటే రెండిట్లో ఏదో ఒకటి ఆర్ ఐదర్ ఆర్ దీంట్లో కలిపి ఇంకో 5 రోజులు అట్లాగే ఉంచాలట. ఉంచిన తర్వాత దాన్ని ఒక 5 లీటర్లకి ఇంత అన్నట్టుగా ఒక క్వాంటిటీ, స్టిప్యులేట్ క్వాంటిటీ తీసుకుని ఈ ఏదైతే మన పొలం ఉంటుందో దాంట్లో ఆ నీళ్ళల్లో దాన్ని కలపాలట. అందులో వచ్చినటువంటి బ్యాక్టీరియా వాటిని తినడానికి వానపాములు అవి ఇవి వస్తాయి, మొత్తం మట్టినంతటిని డ్వెల్ చేస్తాయి, చాలా సారవంతంగా తయారవుతుంది అని చెప్పారు. నాకు నిజంగా ఇది బాగా నచ్చింది. అయితే నేను చెప్పానన్నమాట, మీరు కేవలం ఏదో ఇక్కడ నాకు చెప్పడానికైనా లేకపోతే నిజంగా మీరు అక్కడికి వెళ్ళి తర్వాత ఫ్యూచర్లో లేదా ఇప్పుడైనా సరే ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు దీన్ని ప్రజెంటేషన్ కింద ఇచ్చి మీరు ఇది చేస్తే బాగుంటుంది అని అంటే, అరే భలే చెప్పారు మేడం, మాకు ఫస్ట్ మేము ఓన్లీ ప్రైజ్ కోసమే అనుకున్నాం బట్ వీ విల్ డూ దాట్ అని చెప్పి చెప్పారు. నాకు భలే సంతోషం వేసింది, ఇది కదా కావాల్సింది అని. సో ఇట్లా అంటే మన ఫ్యూచర్ జనరేషను నిజంగా చాలా మటుకు చెప్పాలంటే ఇట్లా సైన్స్ ఫేర్స్లో వాటిలో చూసినప్పుడు మరి వాళ్ళు గూగుల్లో చూస్ చేస్తున్నారా వాళ్ళ టీచర్ ప్రోద్బలమా ఏమో తెలియదు, కానీ ఈ సైన్స్ ఫేర్తో ఆగిపోకుండా తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేయాలని నేను ఎప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను, అలాగే ఈసారి ప్రోత్సహించాను. ఐ విష్ దిస్ హ్యాపెన్స్. సో ఇలా మనం మన సారవంతమైన భూమిని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా మనము అంటే అన్ని విధాలుగా, ఇది ఒకటని కాదు, భూమి సారాన్ని పెంచడానికి, వాటర్ రిసోర్సెస్ని పెంచడానికి, ఫుడ్ ఇన్సెక్యూరిటీని తగ్గించడానికి ఎవరికి తోచిన తీరులో వాళ్ళు కూడాను వాళ్ళ కాంట్రిబ్యూషన్ని ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఏం చేయగలం? ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఉంచడానికి మించి మనం ఏం చేయలేం. సో అట్లీస్ట్ వీ ట్రై టు రీటైన్, మనకు ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగతాది ఇచ్చేయడం. మనం ఎక్కువ ఎక్కువ వేసేసుకున్న తర్వాత దాన్ని వేస్ట్ చేసి చెత్త కుండీలో పడేయకుండా అట్లీస్ట్ అదన్నా చేద్దాం కదా. ఇదండి వాళ్ళ చిత్రం భళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరో విషయంతో మేము ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం December 14, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
కోసమే నేను కలలు కన్నాను, ఆ నడకల కోసమే నేను కాతుకున్నాను, ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను, ఆ నడకల కోసమే నేను కాతుకున్నాను.
కలిసిపోదమీళ
ఆనవుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో మనసు పెనవేస్తే ఏమవుతావో
ఉలికి పాటుతోనే పులకరించిపోతావు నేను అవునంటే ఏం చేస్తావో కాదు పొమ్మంటే ఏమవుతావో
నడుము హోయలు చూసి మురిసిపోదును ఇలుగు బయట నీడలోన పరవశించును మొలక నడుము హోయలు చూసి మురిసిపోదును ఇలుగు బయట నీడలోన పరవశించును పౌవళించును పువ్వునై కురులలో పొంచియుందును నవ్వునై పెదవిపై పౌవళించును పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో మనసు పెనవేస్తే ఏమవుతావో కలుసుకొందును దొంగలై దూరవలపు దోచుకొందును కలలనైన నిన్ను నేను కలుసుకొందును దొంగలై దూరవలపు దోచుకొందును
కిలిపి కిలిపి మాటలింక చెల్లవందును కిలిపి కిలిపి మాటలింక చెల్లవందును పులివల పులకీయదను తెలుపమందును
పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో మనసు పెనవేస్తే ఏమవుతావో
ఉలికి పాటుతోనే పులకరించిపోతావు నేను అవునం